ஷன்னோ மித்ரஸ்யம் வருணஹ ஷன்னோ பவத்வர்யமாம் ஷன்ன இந்த்ரோ ப்ருஹஸ்பதிஹி ஷன்னோ விஷ்ணுருருக்ரமஹ நமோ ப்ரஹ்மணே நமஸ்தே வாயோ த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்மாஸி த்வமேவ ப்ரத்யக்ஷம் ப்ரஹ்ம வதிஷ்யாமி ரிதம் வதிஷ்யாமி சத்யம் வதிஷ்யாமி தன்மாமவது தத்வக்தாரமவது அவது மாம் அவது வக்தாரம். ஓம் சாந்தி சாந்தி சாந்தி.
32வது பேஜி. தாவா ஏதாஶ்சதஸ்ரஶ்சதுர்தா சதஸ்ரஶ்சதஸ்ரோவ்யாஹ்ருதயஃ தாயோ வேத சர்வேஸ்மை தேவா பலிமாவஹந்தி சர்வேஸ்மை தேவா பலிமாவஹந்தி. మన యొక్క మనస్సు అతి సూక్ష్మం గ్రాహి కావాలి అంటే, అతి సూక్ష్మమైన విషయాలను గ్రహించాలి అంటే ధ్యానం అనేటువంటిది చాలా అవసరం. ఉపాసన అంటారు, ధ్యానాన్ని ఉపాసన అంటాం. ఉపాసన అంటే ఏమిటి? உப சமீபே ஆசனம் உபாசனம். உபாசன அண்டே உப அண்டே சமீபம், ஆசனம் அண்டே கூர்ச்சோவடம். சாரீரகங்கா மாத்திரமே காது மானசிகங்கா கூட ஆ மனசு ஆ பகவந்துடு மீத லக்னம் காவடமே உபாசனம். ఏ వస్తువునైతే ధ్యానిస్తామో ఆ వస్తువు మీద మనస్సు లగ్నం కావడం ఉపాసన అంటాం, లేకపోతే ధ్యానం అంటాం. ఎప్పుడైతే ధ్యానం ఉపాసన అభ్యాసం చేస్తామో మనిషిలో ప్రశాంతత, మనస్సు స్థిరమైనటువంటి ఒక స్థితి, ఆలోచనలలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. మనిషి సూక్ష్మగ్రాహి అవుతాడు. అందుకని మన పురాణాల్లో శాస్త్రాలన్నిటిలో కూడా ఉపాసన అనేటువంటిది ఒక సాధనంగా చెప్పారు. అది ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి సరిగా. ఉపాసన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే దాని ఫలితం ఏమిటి అని గురువు దగ్గర నేర్చుకోవాలి. అలా నేర్చుకోకుండా మనంతటా మనమే ఎప్పుడైతే మనసులో కల్లోలం ఏర్పడుతుందో, మనసులో అలజడి ఏర్పడినప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకుంటే ధ్యానం చేయలేం. అప్పుడేమొస్తుందంటే తలనొప్పి వస్తుంది. మనసు ఎప్పుడైతే అలజడి చేస్తుందో, స్ట్రెస్ ఎక్కువైపోయి మానసిక ఒత్తిడి ఎక్కువైపోతే, బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు, పాల్పిటేషన్ వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు ధ్యానం చెయ్యని చెప్పినప్పుడు, అప్పుడు మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనకేమొస్తుంది అంటే తలనొప్పి వస్తుంది అని. బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి, మానసిక ఒత్తిడి తగ్గడానికి వెళితే తలనొప్పి ఎందుకు వచ్చింది ధ్యానం చేస్తుంటే అంటే, అలా చేసే ధ్యానం ధ్యానం కాదు. అసలు డాక్టర్ గారు ధ్యానం చెయ్యాలి అని చెప్పే వరకు ఎందుకు ధ్యానం చేయకుండా ఉండాలి మనం? డాక్టర్స్ అందరూ ధ్యానం చేయమని రికమెండ్ చేస్తున్నారు కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెయ్యి అని ప్రిస్క్రిప్షన్ చెప్పించుకోవడానికి ముందే మన పెద్దలు చెప్పినటువంటి ఉపాసన పద్ధతి ఉంది కదా, ఆ ధ్యానం ఎందుకు చేయలేదు మనం అంటే, ఈ ఉపనిషత్తులో చెప్తున్నది ఆ ధ్యానాలు చేస్తేనే మనిషికి మానసిక పరిపక్వత, మనఃప్రశాంతత, ఆరోగ్యం. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో శారీరక ఆరోగ్యం వస్తుంది. కనుక శరీర ఆరోగ్యం కావాలన్నా మానసిక ఆరోగ్యం కావాలన్నా కూడా ధ్యానం అవసరం. దేని మీద ధ్యానం చేయాలి అనేటువంటిది తర్వాత విషయం. ఉపాసన అంటే నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన అన్నారు. ఒక అల్పమైన వస్తువును తీసుకొని రాయితో చేసినటువంటిదో, చెక్కతో చేసినటువంటిదో, కాగితం మీద ఉన్న ఫోటో ఫ్రేము, అల్పమైన వస్తువుని మీద, లేకపోతే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని, ఆ పసుపు ముద్ద మీద వినాయకుడిని దర్శించడం నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన అన్నారు. అది ఉపాసన అంటే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీని ఫలితం ఏంటని తెలుసుకొని చెయ్యాలి ఏదైనా. మన పెద్దలు చెప్తారు ఏమని, అర్థం లేని పని, ఆహా అది బాగా తెలుసుకోండి, అర్థం లేని పని వ్యర్థం అన్నారు. అందుకని ఒక గురువు దగ్గర మనం చక్కగా నేర్చుకోవాలి ధ్యానం పద్ధతి. ఇవన్నీ మనం చూసేవన్నీ కూడా ఉపాసనలు, ధ్యానం ఎలా చేయాలి అన్నారు. ఆ రోజుల్లో అందరూ వైదిక వేదాలతో సంబంధం ఉండడం వల్ల, వేద మంత్రాలతో వారికి బాగా అలవాటు ఉండడం వల్ల, ఆ యొక్క వైదిక మంత్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని తీసుకొని ఉపాసనలు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత పురాణాల్లో వచ్చిన రామ కృష్ణ ఉపాసనలు, దేవి ఉపాసనని తర్వాత వచ్చినాయి. ఎప్పుడైతే మనందరం కొంచెం స్థూలం బుద్ధి ఏర్పడిందో, గ్రాస్ మైండెడ్ అయిపోయినాం మనం, సూక్ష్మ బుద్ధి తగ్గి తగ్గిపోయితే ఏం చేస్తాం, వేద యొక్క పరిచయం లేక మనకు. అందుకని రామకృష్ణుడిని మనం ధ్యానిస్తున్నారు ఇప్పుడు. కనుక ఏ వస్తువు మీద ధ్యానిస్తున్నాం అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పారు ఇందులో. ఇవన్నీ వేదానికి సంబంధించినటువంటి ధ్యాన విషయం అంటారు. ఎవరుంటారు ధ్యానం చేసేటప్పుడు? ధ్యాత, ధ్యానం చేసేవాడు. ధ్యేయ వస్తు, దాన్ని ధ్యేయం అంటారు, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. ధ్యేయ వస్తు, ధ్యాత, ధ్యేయ వస్తు మధ్యలో జరిగేది ఏమిటంటే ధ్యానం అన్నారు. ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అంటారు, ధ్యాన స్వరూపం అన్నారు. ఈ మూడు ఉంటాయి, త్రిపుటి అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? త్రిపుటి అంటారు. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, మెడిటేటర్. ధ్యేయం అంటే మెడిటేటివ్ ఆబ్జెక్ట్. ఏం చేయాలి? మనస్సు అక్కడికిక్కడికి వెళుతూ ఉంటే ఆ విషయాల మీదకి దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి, ఎత్ర ఎత్ర మనోయాతి అన్నారు, ఎత్రో పరమతే చిత్తం అన్నారు, ఎక్కడెక్కడికి వెళితే అక్కడి నుంచి తీసుకొని రావాలి. ఆ తీసుకొని వచ్చి మళ్ళీ ఆ విషయం మీద నిలపాలి. అలా 10 నిమిషాలు 20 నిమిషాలు చేయడం ఉపాసనం అంటారు. ఇప్పుడు ఇక్కడేం ఉపాసనలు చెప్పబడినాయి అంటే, వ్యాహృతుల మీద ఉపాసన చెప్పబడింది. వ్యాహృతి మీద ఉపాసన చెప్పబడింది. ఎప్పుడైతే మనిషి ఉపాసన చేస్తాడో ఆ మనిషిలో ఒక డిసిప్లిన్ వస్తుంది. ఆ డిసిప్లిన్ వలన ఏమవుతుందంటే, మనిషి మంచి మార్గంలో వెళ్ళడానికి, ఒంటికి ఆరోగ్యం, మనసుకు ఆరోగ్యం, బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఎన్నో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ధ్యానం వల్ల, ఉపాసన వల్ల. కనుక ఇక్కడ ఉపనిషత్తులో ఏం చెప్పబడింది, తైత్రీయోపనిషత్తులో శిక్షావల్లిలో మనం ఏ వల్లి చూస్తున్నాం, శిక్షావల్లి. వ్యాహృతి ఆలంబనక హిరణ్య గర్భ ఉపాసన. వ్యాహృతి భూహు భువః శుభః మహః నాలుగు వ్యాహృతులు. ఈ వ్యాహృతులు ఎలా వచ్చినాయి చెప్పాను. వేదాలని బ్రహ్మదేవుడు వేదాలని సారంగా తీసుకొచ్చితే భూహు భువః శువః మహః అనేవి వచ్చినాయి. ఈ నాలుగు వ్యాహృతుల మీద వాటిని ఆలంబనంగా తీసుకోవాలి. ఆలంబనం అంటే ఏమిటి? సపోర్ట్ అంటారు. ఆలంబనం అంటే సపోర్ట్, దాన్ని ఆధారం అంటారు. ఆలంబనం అంటే ఆధారం. వినాయకుడి మీద ధ్యానం చెయ్యాలి అంటే పసుపు ముద్రను పెట్టుకొని అక్కడ పిరమిడ్ షేప్లో, అది ఆలంబనం అంటారు. శాలిగ్రామం, విష్ణువు మీద ధ్యానం చేయాలంటే శాలిగ్రామాన్ని పెట్టుకుంటాం, శాలిగ్రామం ఆలంబనం అన్నారు. శివుడి మీద ధ్యానం చేయాలి అంటే శివుడికి ప్రతీకమైనటువంటి శివలింగాన్ని పెట్టుకుంటాం, అది ఆలంబనం అన్నారు. మనకు ఆధారం ఆ శివుణ్ణి ధ్యానించడానికి శివలింగం ఆలంబనం అన్నారు. కనుక ఆలంబనపూర్వక, ఇక్కడ వ్యాహృతి ఆలంబనపూర్వక అన్నారు. ఇక్కడ ఏమిటి ఆలంబనం అంటే వ్యాహృతులు. భూహు అనేటువంటిది ఆలంబనం, భువః అనేటువంటిది ఆలంబనం, శువః అనేటువంటిది ఆలంబనం, మహః అనేటువంటిది ఆలంబనం. మనస్సులోనే ధ్యానించాలి. ధ్యానం అనేటువంటిది మానసికం, మానసికంగా మనం తలుచుకుంటూ చేయాలన్నమాట. ఆలంబనం మీద దేన్ని ధ్యానించాలి అనేటువంటిది ఎలాగైతే దేశం మొత్తానికి మనం నమస్కారం చేయాలి అంటే జాతీయ పతాకాన్ని పెట్టుకుంటాం, త్రివర్ణ పతాకాన్ని పెట్టుకొని సెల్యూట్ చేస్తాం. పసుపు రంగు, పచ్చ రంగు, ఆరెంజ్ రంగు, వైట్ కలర్, ఈ మూడు ఉన్న రంగు దానికి ఒక క్లాత్ే కదా, వస్త్రమే కదా, దానికి నమస్కారం చేస్తామంటే ఆ నమస్కారం దేనికి చేస్తున్నాం మనం? భారతదేశం మొత్తానికి చేస్తున్నాం నమస్కారం. కానీ ఇందులో భారతదేశాన్ని మనం తలుచుకుంటున్నాం. అదేవిధంగా భూహు భువః శువః మహహలో ఏమేమి తలుచుకోవాలి అంటే నాలుగు రకాలైనటువంటి విషయాలు చెప్పబడినాయి. ఎవరిని తలుచుకోవాలి అన్నారు. మొదటి సెట్ ఏమిటంటే భూహు వ్యాహృతి మీద నాలుగు వైదిక వ్యాహృతుల మీద, ఈ నాలుగు ఉపాసనల మీద నాలుగు లోకాలు చెప్పబడినాయి. మొదట భూమి, అంతరిక్షం, పరలోకం, సూర్యుడు, నాలుగు లోకాలు చెప్పబడినాయి. భూహు మీద భూమిని భూమిగా తలుచుకోండి. భూహు అనే వ్యాహృతి మీద భూమిగా ఉపాసన చేయాలి, భూమిగా ఉపాసించాలి. అదేవిధంగా భువః అనే దాని మీద అంతరిక్షం, ఇంటర్మీడియరీ లోకాస్ అంటారు, అంతరిక్షలోకం, అంతరిక్షలోకాన్ని తలుచుకోవాలి భువః మీద. శువః అనే ఆలంబనం మీద పరలోకాన్ని తలుచుకోవాలి. ఆ లోకాన్ని తలుచుకొని దాన్ని ధ్యానించాలి. మహః అనే వ్యాహృతిని సూర్యుడిగా ఉపాసించాలి, సూర్యదేవత ఉపాసించాలి. ఇది లోక ఉపాసన అన్నారు. దీని ఏమన్నారు? లోక ఉపాసన అంటారు. ఇది ఒక సెట్. ఇప్పుడు నాలుగు లోకాలని నాలుగు వ్యాహృతుల మీద ఉపాసన చేశాం. ఎందుకు మహః అనేటువంటిది అంగి, భూహు భువః శువః అనేటువంటిది అంగం. మహః అనేటువంటిది సూర్యలోకంగా ఎందుకు తీసుకున్నామంటే సూర్యుడు ఆధారం, ఈ జీవరాశులన్నీ జీవించడానికి ఆధారం అన్నారు. అదేవిధంగా దేవతలని తలుచుకోవాలి ఒక్కొక్క వ్యాహృతి మీద. రెండవది, నాలుగు వ్యాహృతులపై నాలుగు దేవతల్ని ఉపాసించాలి. ఎవరు ఆ దేవతలంటే అగ్నిదేవతని భూహు వ్యాహృతి మీద ఉపాసన చేయాలి. ఉపాసన అంటే భావన అని అర్థం, భావన చేయాలి. అగ్నిదేవతని భూ మీద, వాయుదేవతని భువః అనే వ్యాహృతి మీద, శువః అనే వ్యాహృతి మీద సూర్యుణ్ణి ఉపాసించాలి. మహః అనే వ్యాహృతి మీద చంద్రుణ్ణి ఉపాసించాలి. చంద్రుడే మనకి యొక్క ఆహారం దొరకటానికి ఆయనే కారణం అన్నారు. ఇవందరూ కూడా దేవతలు. ఎలా అనుకోవాలి? అగ్నిదేవత, వాయుదేవత, సూర్యదేవత, చంద్రదేవత. వ్యాహృతులు మారలేదు, అవే వ్యాహృతులు. ఒక్కొక్క వ్యాహృతి మీద ఒక్కొక్క విషయాన్ని మారుస్తున్నాం మనం. మొదట లోక ఉపాసన వ్యాహృతి మీద, తర్వాత ఏం ఉపాసన ఇది ఇప్పుడు చెప్పింది, దేవతా ఉపాసన. ఇది అయిపోయిన తర్వాత మూడో విషయం, వేదాలని, నాలుగు వేదాలని నాలుగు వ్యాహృతుల మీద ఉపాసించాలిట. భూహు అనే వ్యాహృతిని ఋగ్వేదంగా ఉపాసించు, ఇది ఋగ్వేదం అని. మనసులో తలుచుకోవడానికి ఏం కావాలండి, ఏం చేయాలి, ఖర్చు పెట్టాలి? మానసిక దారిద్ర్యం ఎందుకు మనిషికి కదా, మానసిక దారిద్ర్యం అక్కర్లేదు కదా. అందుకని మన వాళ్ళు ఎలాబరేట్గా మానసిక పూజ చేయమన్నారు. ఆగా కడవుళ్ళు, కడవుళ్ళు అంటే ఏమిటి, కడవుళ్ళు కాదు, కుండలు కుండలు పాలతో అభిషేకం చేస్తున్నట్టుగా మానసికంగా తలుచుకోండి. గంపలు గంపలుగా పూలతో భగవంతుణ్ణి అర్చిస్తున్నట్టుగా మానసికంగా తలుచుకోండి. రత్నాలు, వైఢూర్యాలు, ఆభరణాలన్నీ మనం పెట్టలేము అవన్నీ ఆయనకి, తలుచుకోండి మనస్సులో. కనుక భావ దారిద్ర్యం ఉండకూడదు మనిషికి. చాలామందికి భావంలోనే దారిద్ర్యం. భావదారిద్ర్యం అనేటువంటిది మహాభయంకరం. భావనలో దారిద్ర్యం ఎందుకు, ఆలోచనలో దారిద్ర్యం ఎందుకు అనుకునేటప్పుడు బాగా అనుకోవచ్చు కదా, చక్కగా అమ్మ ఇన్ని పాల ఎందుకు నువ్వే పోస్తున్నావా ఏమన్నాను అనుకోవడానికి ఏమిటి బాధ, ఇన్ని పూల అన్నారు, ఒక్క పువ్వు కొనలేదు నువ్వు, మానసికంగా అనుకోవడానికి ఏమిటి దారిద్ర్యం. కనుక భావ దారిద్ర్యం ఉండకూడదు మనిషికి ఎప్పుడు కూడా. ఆ భావ దారిద్ర్యం వల్లనే చేష్టలు చేసినప్పుడు కూడా దరిద్ర బుద్ధి వస్తుంది కదా. ఆ భావ దారిద్ర్యం లేకుండా ఉన్నప్పుడే మన చేష్టలు, మన మాటలు చాలా నిండుగా, ఇంపుగా కనపడతాయి. కనుక నాలుగు వేదాలని, ఋగ్వేదాన్ని భూవ్యాహృతి మీద, యజుర్వేదాన్నేమో సువ భువహ వ్యాహృతి మీద, సామవేదాన్ని, యజుర్వేదాన్ని సువహ వ్యాహృతి మీద, ఓంకారాన్ని మహా వ్యాహృతి మీద ఉపాసన చేయాలి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, ఓంకారం, ఇక్కడ ఆర్డర్ మారింది. నాలుగు వేదాలంటే ఓంకారంలో నుంచే కదండి అన్ని వేదాలు వచ్చినాయి. క్రిందటి క్లాస్లో చెప్పాను అథర్వణ వేదం ఏం లేదు, అన్ని రిచువల్స్ అన్ని ఎట్లా చేయాలని చెప్పేటటువంటిదే. అందులో ఉన్న మంత్రాలే ఇందులో ఉంటాయి. తర్వాత చివరి ఉపాసన ఏంటంటే ప్రాణ ఉపాసన. ప్రాణ ఉపాసన, ప్రాణం భూహు వ్యాహృతి మీద ఉపాసన చేయాలి. మనం తీసుకునే గాలి, అపానం భువహ వ్యాహృతి మీద, వ్యానం వ్యానం అనేటటువంటి ప్రాణాన్ని సువహ వ్యాహృతి మీద ఉపాసించాలి. ఆహారాన్ని మహా వ్యాహృతి మీద ఉపాసన చేయాలి. ఇలా నాలుగు ఉపాసనలు, నాలుగు నాలుగులు 16, అంతే కదా లెక్క, కరెక్టేనా? 16 ఉపాసనలు చెప్పబడినాయి. వీటి మీద, ఈ నాలుగు వ్యాహృతం మీద 16 ఉపాసనలు. ఇలా భావన చేయడం వల్ల ఏం ఏర్పడుతుంది మనకంటే, ఈ నాలుగు 16నే చూసారా, నాలుగు లోకాలు, నాలుగు వేదాలు, నాలుగు దేవతలు, నలుగురు, నాలుగు ప్రాణాలు, ఇవన్నీ కలిపితే హిరణ్య గర్భుడు అని అర్థం. అది విషయం. హిరణ్య గర్భుడు అంటే ఏమిటి, సమష్టి ప్రాణం అన్నారు. అన్ని జీవరాశుల్లో ప్రాణం ఉంది కదా, అంతటా అన్ని లోకాలన్నీ ఉన్నాయి కదా, 14 లోకాలు ఉన్నాయి కదా. అగ్ని, వాయు, సూర్యుడు వీళ్ళందరూ కూడా దేవతలందరూ ఎవరిలో ఉన్నారంటే ఈ సమష్టిలో మొత్తంలో ఉన్నారు వాళ్ళు, ఈ బ్రహ్మాండంలో ఉన్నారు వాళ్ళందరూ. మనం ఎక్కడున్నాం, బ్రహ్మాండంలోనే ఉన్నాం కదా. ఆ పంచభూతాలు, దేవతలందరూ మన శరీరంలో ఉన్నారు. ఆ అగ్నిదేవత, వాయుదేవత, వాయుదేవత ఉన్నాడా లేడా మనలో? వాయుదేవత ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. అగ్నిదేవత ఉన్నాడు. కనుక దేవతలు సమష్టిగా తీసుకుంటే, మొత్తం కలిపితే, ఒకే చోట పెడితే ఆయన హిరణ్య గర్భుడు అంటాం. సమష్టి సూక్ష్మ ప్రపంచం, సమష్టి సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భుడు అని పేరు. ఎలాగైతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాదిరి, తమిళనాడు అన్ని రాష్ట్రాలు కలిపితే దేశం అవుతుందా లేదా భారతదేశం అనేటువంటిది హిరణ్య గర్భుడు లాంటిది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలిపితేనే కదా భారతదేశం కదా. ఇవన్నీ దేశంలోనే ఉన్నాయి కనుక దేవతలు, వేదాలు, ప్రాణాలు ఇవన్నీ కూడా ఆ హిరణ్య గర్భుల్లోనే ఉన్నాయి సమష్టి అన్నారు. అది మండి చెప్పబోతున్నారని అందుకని హిరణ్య గర్భ ఉపాసనని ఒక్కొక్క దేవతగా ఒకేసారి హిరణ్య గర్భుణ్ణి తలుచుకోవడం కష్టం అని చెప్పి ఆయన్ని భాగాలుగా, వేదాలుగా, దేవతలుగా ఇలా తీసుకొని ప్రాణాలుగా తీసుకొని ఆయన్ని ఉపాసన చేస్తే దాన్ని ఏమన్నాం వ్యాహృతి ఆలంబన పూర్వక హిరణ్య గర్భ ఉపాసన అన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ హిరణ్య గర్భంలో పార్టీ కదా, వీళ్ళందరినీ ఒకచోట పెడితే హిరణ్య గర్భుడైపోతాడు కదా అలా అన్నమాట. నాలుగు ఉపాసనలు అయిపోయినాయి. ఫలం ఏమిటి అనేది ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనం చదివినటువంటి మంత్రం ఏతా చతస్రశ్చతుర్థాః, ఎవరైతే తాయో వేద అంటే ఈ ఉపాసనలు ఎవరైతే తెలుసుకుంటారో వాటి యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తారో తాయో వేద స వేద బ్రహ్మ, అదే ఆ హిరణ్య గర్భుడని. ఇక్కడ బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. సర్వై సర్వైస్మై దేవా బలిమావహంతి అన్నారు. ఆ దేవతలందరూ కూడా ఇతనికి అన్ని రకములైనటువంటి బలిం ఆవహంతి అంటే అర్చిస్తారు, కానుకలు ఇస్తారు అని అర్థం. ఉపాసకుడు కదా, ఈ ఉపాసకుడు దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువహ అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. మనం ఎప్పుడైతే దేవతల్ని ఆరాధిస్తామో ఆ దేవతలు మనకి ఎన్నో రకాలైనటువంటి మన కోరికలన్నీ తీరుస్తారు, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఆహుతి చేసుకుని వాళ్ళని తలుచుకుంటున్నాం కదా మనసులో, అందుకని వాళ్ళు మనకు కావాలనుకున్నవన్నింటినీ కూడా ఇస్తారు అని అర్థం. సకామ ఫలం దొరుకుతుంది అని అర్థం. కావాలనుకున్నటువంటి కూడా మనకు సఫలమవుతాయి అని అర్థం. దీన్ని సకామ ఫలం అయితే ప్రాపంచిక భోగాలు, నిష్కామంగా చేస్తే జ్ఞాన వైరాగ్యం. అది ఇంతవరకు చూసాం, తర్వాత మంత్రం చదువుతాం. మరొక ఉపాసన వస్తున్నది ఇప్పుడు, హృదయాకాశ ఉపాసన. హృదయాకాశ ఉపాసన మంత్రం చదువుతాం. 34వ పేజీ.
సయ ఏషోంతర్హృదయ ఆకాశః, సయ ఏషోంతర్హృదయ ఆకాశః, తస్మిన్ నయం పురుషో మనోమయః, తస్మిన్ నయం పురుషో మనోమయః, అమృతో హిరణ్మయః.
హిరణ్య గర్భుడు కంటికి కనపడడు మనకు, ఆయన కంటికి కనపడకుండా ఉంటాడు, అవ్యక్తంగా ఉంటాడు. ఎప్పుడైతే అగ్ని, ఋగ్వేదం, ప్రాణం ఇవన్నీ కూడా బహిర్గతం బాహ్యమైనటువంటి వాటి మీద తలుచుకొని చేసేదానికంటే కూడా మనలో ఉన్నటువంటి అధ్యాత్మమైనటువంటిది దగ్గర ఉన్నటువంటి ఆలంబనం తీసుకుంటే ఇంకా సౌకర్యం అని చెబుదయంతో ఉద్దేశంతో హృదయం మీద, హృదయంలో ఉన్నటువంటి ఆకాశం మీద హిరణ్య గర్భుణ్ణి మనసులో తలుచుకోమనేటువంటి ఉపాసన ఇది. అద్వైత ఉపాసనం అంటారు దీన్ని, అద్వైత ఉపాసనం. ధ్యేయ వస్తువు గనక ఎక్కడో ఉంటే దూరంగా ఉన్నదనుకోండి, దాన్ని ద్వైత భావన, ఆ ధ్యేయ వస్తువు వేరు నేను వేరు అనే భావన, ద్వైత భావన ఉంటుంది. ద్వైత భావన ఉన్నప్పుడు నేను ధ్యాతని, అది ధ్యేయ వస్తువు, ఆ పరమాత్ముడు, దాసభావం ఉంటుంది, స్వామి నేను దాసుణ్ణి అనేటువంటి భావన ఉంటుంది. ఇది ద్వైత ఉపాసన అంటారు. దీనికంటే ఉన్నతమైనది ఏమిటంటే అద్వైత ఉపాసన. అద్వైత ఉపాసన అంటే ఏమిటి? ఆ భగవంతుడు అక్కడ కాదు, ఇక్కడే ఉన్నాడు, హృదయంలోనే నాయందే ఉన్నాడు అనేటువంటి ఉపాసన, నేనే అనేటువంటి ఉపాసన. ఆ పరమాత్ముడు నేనే అనేటువంటి, హృదయంలో ఇక్కడ ఉన్నాడు అది నేనే అనేటువంటి ఉపాసన అయితే అహంగ్రహ ఉపాసన అంటారు. అహం గ్రహ ఉపాసన. మరొక పేరు అద్వైత ఉపాసన, భేదరహిత ఉపాసన అన్నారు. భేదంగా వేరే ఎక్కడో వస్తువు కాకుండా ఆయన ఇక్కడే ఎంతో దగ్గరగా, మన హృదయం మనకు ఎంత దగ్గరలో ఉందండి? దగ్గర ఏమిటండి? అదినో నాలోనే కదా ఉన్నది, నేనే కదా అది. అంతటి మనకు కొంచెం చాలా ఆనందం ఇస్తుంది. దూరంగా ఉండేదానికంటే కూడా దగ్గరగా ఉన్నదానికి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందా ఉండదా? కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతర్హృదయ ఆకాశ అహంగ్రహ ఉపాసన, ఆలంబనం మన దేహం అన్నారు. ఆలంబనం మన దేహం, హృదయాకాశ ఆలంబన పూర్వక హిరణ్యగర్భ ఉపాసనం. హృదయాకాశ ఆలంబనపూర్వక హిరణ్యగర్భ ఉపాసనం. భూహు భువః సువః అనే ఆలంబనం ఇందాక చెప్పినటువంటివి క్రిందటి మంత్రంలో. భూహు భువః సువః, ఇప్పుడు ఆ భూహు భువః సువః అనేటువంటిది మన హృదయం తీసుకుంటున్నాం. ఇప్పుడు దానికి బదులుగా మన హృదయమే ఆలంబనం అన్నారు. ఈ హృదయ ఆలంబనంలో ఎవరిని ధ్యానించాలి? హిరణ్య గర్భుణ్ణి ధ్యానించాలి. ఆయన ఇక్కడే ఉన్నాడు అనేటటువంటి ధ్యానం చేయాలి. దాన్ని హృదయాలంబనపూర్వక హిరణ్య గర్భ ఉపాసన అంటారు. అంతర్హృదయ ఆకాశ ఏష, ఏదైతే ఆకాశం అంటే చోటు మన హృదయంలో. హృదయం ఎక్కడ ఉంటుందండి? హార్ట్ ఎడమవైపు ఉంటుంది. మన ఏదైనా ఒక చనిపోయినటువంటి ఒక జంతువుని కనుక కోస్తే దాని హృదయం చూస్తే తెలుస్తుంది. ఆ హృదయం మనిషికి జంతువులకు కానీ వేటికైనా సరే శరీర మధ్యస్థానంలో ఉంటుంది. అంతేగాని అందులో మనస్సు ఉంటుందట. హృదయం అనే గోళకంలో మనస్సు ఉంటుంది. ఇది శాస్త్రం వల్లనే తెలుస్తుంది మనకు. చాలామందికి, సైంటిస్టులకు కూడా తెలియదు మనసు ఎక్కడ ఉంటుందిడా అంటే బ్రెయిన్లో ఉంటుంది అంటాడు వాళ్ళు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మనకు. బ్రెయినే కదా ముఖ్యం మనిషికి. బ్రెయిన్ వల్లనే కదా ఆలోచిస్తున్నాడు. మనసులో ఆలోచనలు వస్తున్నాయి కనుక బ్రెయిన్లోనే మనస్సు ఉన్నది. బ్రెయిన్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ద మైండ్ అంటారు వాళ్ళు. శాస్త్రం అలా ఒప్పుకోదు. శాస్త్రం ఏం చెప్తుంది? బ్రెయిన్లో ఉండడం ఏమిటి? మనస్సు, బ్రెయిన్ అనేటువంటిది ఫ్లెష్, మనస్సు అనేటువంటిది సూక్ష్మ శరీరం. కంటికి కనపడదు, బ్రెయిన్ కనపడుతుంది. మనస్సు అనేది హృదయం అనేటువంటి మాంసపిండంలో ఉంటుంది మనస్సు అన్నారు. మనస్సు ఎక్కడ ఉంటుంది? ఏమండి మనస్సు ఎలా ఉంటుందండి అన్నారు. అదే కదా, దాని రూపం లేదు కదా దానికి. రూపం ఉంటే కదా కనపడటానికి. కనపడితే కనుక పట్టుకొని ఒక్కటి మనం ఎంత కంట్రోల్ చేసేవాళ్ళం కనపడి ఉంటే. అందుకని మనసు స్వాధీనమైన యా ఘనునకు మరి మంత్రతంత్రములేలా అన్నారు త్యాగరాజుల వారు. మనసు స్వాధీనం కావడం చాలా కష్టం, ఎందుకంటే పట్టు చిక్కడం లేదు మనకు. ఆ మనస్సు అనేటువంటిది ఎక్కడ ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది, హృదయంలో ఉంటుంది. హృదయం ఎక్కడున్నది అంటే నీ శరీరంలో ఎడమ భాగంలో హృదయం అనేటువంటిది మాంసపు ముద్దలో అక్కడ కొంచెం చోటు ఉందట. ఆ చోటులో మనస్సు ఉంటుందట. అది హృదయాకాశం అని పేరు. ఇంకా బాగా అర్థం కావాలంటే మీకు హృదయం అనేటువంటిది గోళకం, మనస్సు అనేటువంటిది ఇంద్రియం. హృదయం అనేటువంటిది గోళకం, మనస్సు అనేటువంటిది ఇంద్రియం. గోళకం అంటే ఏమిటండి అంటే ఇంకా బాగా అర్థం కావాలి అంటే కళ్ళునే చూసారా? ఇప్పుడు మనం చూసే కళ్ళు, ఈ కన్ను, ఇది గోళకం అంటారు. చూసే శక్తిని ఇంద్రియం అంటారు. చూసే శక్తిని ఇంద్రియం అంటారు. అందుకే కొంతమంది చూడండి, కళ్ళు ఉంటాయి, కళ్ళు తెరిచే ఉంటారు, కానీ చూపు ఉండదు, కంటి చూపు ఉండదు. ఏరా కళ్ళున్నాయి కదా, చూపు ఎందుకు లేదురా అంటే శక్తి లేదు, చూసే శక్తి లేదు. కనుక చూపు అనేటువంటి చూసే శక్తిని ఇంద్రియం అంటారు. చెవులు ఉంటాయి అయినా వినపడదు. చెవులు ఉన్నాయి కదా, మరి ఎందుకు వినపడదు అంటే వినే శక్తి లేదు. చెవులు గోళకం, వినే శక్తి ఇంద్రియం అన్నారు, పవర్ అంటారు. అలాగే ముక్కు, ముక్కు ఉంటుంది, వాసన పనిచేయదు, ఒక వాసన తెలియదు. వాసన తెలియకపోతే ఏమవుతుంది, ఆ వాసన శక్తి లేదు అని అర్థం. ఇది గోళకం, ఇది ముక్కు అనేది గోళకం, చెవు గోళకం, ఇది కనపడే కన్ను, పైరెప్ప కిందిరెప్ప గుడ్డు ఆ అంతా ఉన్నాయి కదా, ఇదంతా గోళకం. చూసే శక్తి, వినే శక్తి, వాసన చూసే శక్తి, వాటిని ఏమంటాం, ఇంద్రియం అంటారు. ఏ పుస్తకాలు రాస్తారండి ఇవన్నీ, ఏ సైన్స్ పుస్తకాలు రాస్తారు, శాస్త్రం చెప్పాల్సిందే. అదేవిధంగా ఇవన్నీ బాహ్య గోళకాలు, బాహ్య గోళకాలు కంటికి కనపడుతున్నాయి కదా. బాహ్యం అంటే బయటికి కనపడేటటువంటి గోళకాలు. ఈ గోళకాల్లో ఉన్నటువంటి శక్తి ఇంద్రియం కంటికి కనపడుతోందా, వాడి దగ్గరికి వెళ్ళిందాక తెలియదు వాడు మనల్ని చూస్తున్నాడా లేదా అని, అప్పుడప్పుడు చెయ్యి జుట్ట చూపిస్తాం, ఒరే కనపడుతుందా నీకని. ఇంద్రియ శక్తి కనపడదు, గోళకం కనపడుతుంది. ఇక్కడ హృదయం అనేటువంటిది అంతర గోళకం, మన గుండె ఉంది చూసారా, గుండె అనేటువంటిది. హృదయాన్ని ఏమంటారు, గుండె అంటారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే, చిన్నప్పుడు డ్రాయింగ్ వేశారా, ధమనులు అని చెప్పి ఆ నల్ల రక్తం, ఎర్ర రక్తం కలర్స్ వేసి అది వేస్తే 10కి 10 మార్కులు వచ్చేవి చిన్నప్పుడు, అంత చక్కగా వేసేవాళ్ళం. ఆర్టరీస్ అన్నీ కూడా వేసి గుండెని, ఆ గుండె అనేటి దాన్ని హృదయం అంటుంది శాస్త్రం. మనం ఏదైతే తెలుగులో గుండెకాయ అంటారు చూడండి, గుండెకాయ మామిడికాయలాగా ఉంటుంది అది గుండెకాయ. ఆ గుండె అనేటువంటిది హృదయం అంటుంది ఇక్కడ. హృదయం ఆకాశ, అందులో ఒక చోటు ఉంది. ఆ ఆకాశంలో చోటు అంటే నిజంగా చోటు ఉంటుంది అనుకోకండి, అక్కడ మనస్సు అనే ఇంద్రియం ఉంటుంది. మనస్సు ఇంద్రియం ఎక్కడ ఉంటుంది, హృదయంలో ఉంటుంది అన్నారు. బ్రెయిన్లో ఉండదండి. అందుకే నా మనస్సు బాగలేదని ఇప్పుడు చూపిస్తుంటారు జనం తెలియకుండా, నా మనస్సు ఏం బాగాలేదండి అంటారు. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఇట్లా అంటారు, నా మనస్సు ఏం బాగాలేదంటే తలకాయ బాగాలేదని అర్థం. మనస్సు అనేది హృదయంలో ఉంటుంది. మనస్సు ఇంద్రియం, హృదయం అనేటువంటిది ఏంటి, గోళకం. అర్థమైంది కదా, అది విషయం. హృదయాకాశ ఏష అంతర్హృదయ ఆకాశ, ఇది అంత అంటే మనస్సు అనేటువంటి అంతఃకరణం, లోపల ఉన్నటువంటిది అది. దాని లోపల ఉన్నదానికి దాని గోళకం ఎక్కడ ఉండాలి, లోపలే ఉంటుంది. ఏమిటి తర్వాత, తస్మిన్ అయం పురుషో మనోమయ అన్నారు. మనోమయ అంటే పురుషం అన్నారు. తస్మిన్ అంటే ఆ హృదయమునందు, ఆ ఆకాశమునందు. అదేముందిట, మనోమయ, మనస్సుతో నిండి ఉన్నదిట అక్కడ. పురుష అంటే పురి అంటే హృదయమునందు లేక శరీరమునందు. శయనాత్ పురుష, తస్మిన్ అయం పురుష అంటే ఈ హిరణ్య గర్భుడు ఎక్కడున్నాడట, ఈ హృదయం, ఈ శరీరమునందు. పురి చేతే ఈ శరీరమునందు పురుష మనోమయ అన్నారు. ఈ పురుష అనే దానికి శంకరాచార్యులు వారు అనేక అర్థాలు చెప్తారు. పురుష అంటే పురి అంటే శరీరం, శేతే శయనించేవాడు, ఉన్నవాడు. ఆ హిరణ్య గర్భుడు ఈ శరీరంలో ఉన్నాడు కనుక ఈ శరీరానికి పురుష అని పేరు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ పురుష అని పేరు. ఇది ఒక అర్థం. పురి శేతే శరీరమునందు శయనించువాడు కనుక, నివసించువాడు కనుక ఆ హిరణ్య గర్భుడికి పురుషాహ అని పేరు. తస్మిన్ ఈ శరీరమునందు, ఇదొక అర్థం. పురుష అంటే మరొక అర్థం, పూర్ణత్వాత్ పురుష. పూర్ణత్వాత్ పురుష అన్నారు, అంటే అంతటా పూర్ణుడై ఉండడం వల్ల పురుష అని పేరు. పూర్ణంగా అంతటా వ్యాపించి ఉండడం వల్ల, మీరు పూర్ణాలు చేస్తారు చూడండి, పూర్ణం అంతా లోపల వ్యాపించి ఉంటుంది కదా, అందుకని పూర్ణం అని పేరు దానికి. అట్లాగే ఆ హిరణ్య గర్భుడు పూర్ణంగా ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు కనుక పూర్ణ అనే దానికి పురుష అని పేరు. ఇదొక అర్థం. మరొక అర్థం ఏంటంటే, పురుష అంటే ఎవరి చేతనైతే ఈ భూమి ఈ లోకాలన్నీ కూడా నింపబడి ఉన్నాయో అన్నారు. ఈ భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహర్లోకం, ఈ లోకాలన్నీ కూడా ఆ పురుషుడి చేతనే, ఆ హిరణ్య గర్భుడి చేతనే నింపబడి ఉన్నదిట, ఫిల్డ్ అని అర్థం. అందుకని ఆయనకు పురుష అని పేరు. శరీరంలోనూ బయట అన్ని లోకాల్లో ఆయనే నిండి ఉన్నాడు కనుక ఆయనకి పురుష అని పేరు. ఎవరికి? హిరణ్య గర్భుడికి పురుష అని పేరు. తర్వాత ఏమిటి, మనోమయ అన్నాడు. ఆ పురుషుడు ఎలా ఉంటాట? హృదయంలో అంతర హృదయంలో ఆకాశంలో మనోమయ అంటే మనస్సు అంటే జ్ఞానం అనే అర్థం. ఇక్కడ మనస్సు అంటే జ్ఞానం. మన మనస్సులో జ్ఞానం వస్తుందా లేదా? ఇది చేద్దామా, అది చేద్దామా, చేద్దామా, వద్దా, వెళదామా, వద్దా అనే జ్ఞానం వస్తుందా లేదా? ఎక్కడ వస్తుందండి? మనస్సులో వస్తుంది. అందుకని ఇక్కడ మనస్సు అంటే విజ్ఞానం, జ్ఞానం. జ్ఞానం మనుతే మనస్ అంటే జ్ఞానం. ఈ మనశ్శబ్దమే అవబోధనే అనే అర్థం. జ్ఞానం కలుగుతుంది. మరి నీ మనసు పనిచేస్తుందిరా అంటే అడుగుతారు. పనిచేస్తుందిరా అంటే ఏమిటి అన్నా? జ్ఞానం వస్తుందా నీ మనసుకు? బుద్ధికి, బుద్ధి మనస్సు అన్ని ఒకటి అన్నమాట. అక్కడ బుద్ధినే మనస్సు అని ఇక్కడ అర్థం. కనుక మనస్సుని మీద ధ్యానం చేస్తూ ఉంటే ఆ మనస్సుని, ఆ హిరణ్య గర్భుడిని అక్కడ తలుచుకోవాలి ఆ మనస్సులో. అప్పుడేమవుతుంది, ఆ మనస్సు శుద్ధమైపోయి నిర్మలమయ్యి సంస్కారవంతమైపోయి ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. లేకపోతే ఇంక చెప్పక్కర్లేదు. డాష్ డాష్ డాష్, అది మనోమయ. మయ అంటే నిండినవాడు అని అర్థం. మనస్సుతో నిండినటువంటి హృదయం, అందులో హిరణ్య గర్భుడు ఉన్నాడు అని ఉపాసన చెయ్యాలి. మనోమయ. అంతేకాదు ఇంకొకటి ఏమిటి, అమృతో హిరణ్మయ అమృత అన్నారు. అమృత అంటే ఆయన శాశ్వతంగా ఉంటాడు అని అర్థం. శాశ్వతుడు, అమృత అంటే శాశ్వతం అని అర్థం. మరణరహితుడు అని. మనోమయ అంటే సమష్టి మనస్సు, అమృత అంటే మరణరహితుడు. హిరణ్మయ, హిరణ్మయుడు అంటే హిరణ్యం అంటే బంగారం. ఎలాగైతే బంగారం ప్రకాశిస్తూ ఉంటుందో ఈయన అలా ప్రకాశిస్తూ ఉంటాట హిరణ్మయుడు, హిరణ్య గర్భుడు. అందుకని హిరణ్మయ అంటే సదా ప్రకాశరూప స్వరూపం కలవాడు హిరణ్మయ. హిరణ్మయ అని అర్థం, ప్రకాశస్వరూపుడు. ఇది ఇక్కడ ఈ యొక్క మంత్రానికి అర్థం. తర్వాత ఈ యొక్క ఉపాసన చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్తున్నారు. ఈ ఉపాసన చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం తర్వాత మంత్రంలో వస్తుంది, చదువుతాం. అంతరేణ తాలుకే
యేషస్తనైవావలంబతే. సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే. వ్యపోహ్య శీర్షక పాలే.
ప్రతి ఉపాసనకి ఫలితం ఉంటుంది. అతస్మిన్ తద్బుద్ధి అంటారు. ఉపాసన అంటే అతస్మిన్ తద్బుద్ధి, అది అక్కడ లేదు కానీ అది ఉన్నట్టుగా భావించడం. పశువు ముద్దను చేసి వినాయకుడు లేడు కానీ వినాయకుడిని భావిస్తాం. అతస్మిన్, అది లేని చోట అది భావించడం. దేశములోని చోట దేశాన్ని భావించడం, జెండా మీద దేశాన్ని భావించడం. శివలింగం మీద శివుడు లేడు కానీ శివలింగం మీద శివుణ్ణి భావించడం. అతస్మిన్, శివుడు లేని చోట తద్బుద్ధి శివబుద్ధి. సాలిగ్రామం అతస్మిన్, విష్ణువు లేని చోట తద్బుద్ధి అంటే విష్ణుబుద్ధి అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా హిరణ్య గర్భుణ్ణి మనం హృదయంలో ఉపాసన చేస్తున్నాం. ఆ ఉపాసన చేసేటప్పుడు హిరణ్య గర్భుడు ఇక్కడ ఉన్నాడా అంటే ఉన్నట్లుగా భావించు అన్నాడు. ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాడని ధ్యానం చేయాలి. అతస్మిన్ తద్బుద్ధి. ఇలా ఉపాసన చేస్తే ఏమిటండి ప్రయోజనం అంటే, శాస్త్రం చెప్తోంది ఆ ఉపాసకుడు మరణించిన తర్వాత బ్రహ్మలోకానికి వెళతాడు అన్నాడు. ఏదో కుక్క బల్లి నల్లిలాగా పుట్టకుండా బ్రహ్మలోకానికి వెళ్ళి, అంటే హిరణ్య గర్భలోకానికి వెళ్ళి హిరణ్య గర్భ పదవిని పొందుతాడు అన్నాడు. ఆ ఉపాసకుడు ఎప్పుడైతే హృదయంలో హిరణ్య గర్భుణ్ణి తలుచుకుంటూ సమష్టి మనస్సుని, అందరి మనస్సులు ఒక చోట పెడితే, ఒక్కొక్క మనస్సుని వ్యష్టి మనస్సు అంటారు. వ్యష్టి అంటే ఇండివిజువల్ మైండ్, మనస్సు అంటే మైండ్, వ్యష్టి అంటే ఇండివిజువల్, ఇండివిజువల్ మైండ్. మన మనసులన్నీ ఒక్కొక్క మనస్సు, మన మనసులన్నీ కూడా ఒక చోట పెడితే సమష్టి, టోటల్ మైండ్, మ్యాక్రో మైండ్ అంటారు. ఆ టోటల్ మైండ్కి హిరణ్య గర్భ అని పేరు. ఆయన ఎవరండి, ఎక్కడుంటారండి అని అడగండి. మన అందరి మనసులు ఒక చోట పెట్టామనుకోండి, ఆయన పేరు హిరణ్య గర్భుడు, అంతే. ఈజీగా ఉంది. ఇప్పుడు హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడు అంటే మాకేం అర్థమవుతుంది? శాస్త్రం చెప్తుంది ఏమీ లేదు, అన్ని జీవరాశుల యొక్క మనస్సుని ఒక చోట పెట్టామంటే ఆయన హిరణ్య గర్భుడు. ఒక చోట పెట్టలేము కానీ ఊహించు అన్నాడు. అన్ని రాష్ట్రాలను ఒక చోట పెడతారా? పెట్టలేం కదా. అన్ని రాష్ట్రాలు దేశంలో ఉన్నాయని ఊహిస్తున్నామా లేదా? అదేవిధంగా ఊహించాలి. అందరి మనస్సులు కలిపితే హిరణ్య గర్భుడు. అటువంటి హిరణ్య గర్భుడి మీద ధ్యానం చేస్తే మనకు మనస్సు విశాలత వస్తుంది. మా అత్తగారి మనస్సు కూడా ఆ హిరణ్య గర్భుడే కదా, మా మామగారి మనస్సు కూడా ఆ హిరణ్య గర్భుడే కదా, మా ఆడపడుచు మనస్సు కూడా ఆ హిరణ్య గర్భుడే కదా. అందరి మీద కోపతాపాలు తగ్గుతాయి కొంచెం, అది విషయం. అందుకని విరాట్ ఉపాసన అంటారు. విరాట్ ఉపాసన. ఆ హిరణ్య గర్భుడే అంతటా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు. కనుక అలా ధ్యానం చేస్తూ ఉంటే మనిషిలో సంకుచిత భావన, కోపం, ద్వేషం, తాపం ఇవన్నీ తగ్గిపోయి ప్రేమ, కరుణ, ఆప్యాయత ఇవన్నీ పెరుగుతాయి. బీపీ తగ్గుతుంది అని అర్థం. బీపీ తగ్గుతుంది. అన్ని రోగాలకు కారణం మనస్సే. అన్ని రోగాలకి కారణం మనస్సే. మనసులో ఉన్న ఆందోళనలే కారణం. కనుక శాస్త్రం ఏం చెప్తుందో, నీ మనస్సుని విశాలం చేసుకో, దాన్ని మంచి మార్గంలో నడిపించు, మంచి ఆలోచనలతో మనస్సును నింపు, మంచి విషయాలని ఆలోచించు. దైవ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉన్నావు అంటే ఆ మనస్సు ఆనందంగా నీకు సుఖాన్ని ఇస్తుంది మొదట, ఆ మనస్సు. అందుకని ఉపాసనలని చెప్పబడినాయి. ఈ ఉపాసకుడు మరణం తర్వాత ఎలా ప్రయాణిస్తాడో శుక్లగతి చెప్తున్నారు ఇక్కడ. ఎలా ప్రయాణిస్తాడట? జిస్ట్ ఏంటంటే, ఈ మంత్రం యొక్క ఉపాసకుడు మరణించిన తర్వాత ఆ సుషుమ్న నాడి ద్వారా, మనస్సు ఉంది కదా, ప్రతిబింబ చైతన్యం అంటే ఆత్మ అందులో ఉన్నది, మనస్సులో ఆత్మ అంతటా ఉంది కదా, ఆ బింబ చైతన్యం కూడా ఈ మనస్సులో ఉండడం వల్ల ఆ మనస్సునే సూక్ష్మ శరీరం అంటారు. మనస్సునేమంటారు? సూక్ష్మ శరీరం. ఈ శరీరం గోళకాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఇది పెద్ద గోళకం అండి, ఈ శరీరం మొత్తం కూడా ఒక కవచం లాంటిది, ఇందులో నుంచి ఆ సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుంది మరణించిన తర్వాత. అందరికీ అది మరణించిన తర్వాత బయటకు వచ్చి ఎటొస్తుందిట, ఎక్కడికి వెళ్తుందట, ఏం చేస్తుందిట అని చెప్తున్నారు ఇక్కడ ఒక లైన్లో. ఏమండి, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడండి, ఎక్కడికి పోతాడంటే ఇక్కడికి పోతాడు చెప్తున్నారు చూడండి. 8వ అధ్యాయంలో చూసాం భగవద్గీతలో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సహా ఏషః అంతరేణ తాలూకేన. వర్డ్ టు వర్డ్ మీనింగ్ వెళ్లే ముందు జిస్ట్ చెప్తాను. ఈ ఉపాసకుడు మరణించంగానే ఉపాసన చేయడం వల్ల ఆ శక్తి చేత ఆ మనస్సు సూక్ష్మ శరీరం ఆ సుషుమ్న నాడి ద్వారా బయలుదేరి సుషుమ్న నాడి గుండా ప్రయాణం చేస్తూ 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 తల దగ్గరికి వస్తుందిట. తల దగ్గరికి వచ్చి ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంది కదా కపాలం, ఆ కపాలం దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి పగలగొట్టుకొని కపాలాన్ని ఆ సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుందిట. శుక్లగతి ద్వారా, సూర్య మార్గం ద్వారా ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి వెళుతుంది. బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ హిరణ్య గర్భ లోకానికి వెళ్ళి అక్కడ ఉండి తర్వాత ఆ హిరణ్య గర్భ పదవిని పొందుతాడట ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఉపాసకుడు. ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేశాడు. చేసినటువంటి ఉపాసన ఫలం వల్ల బ్రహ్మలోకంలోకి వెళ్ళి ఆ బ్రహ్మ దగ్గర ఉండి ఉండి, బ్రహ్మదేవుడు అంటే పదవి అండి, ఒకటి మనిషి కాదు, బ్రహ్మ హిరణ్య గర్భుడు అనేటువంటిది పదవి, పొజిషన్, స్టేటస్. ఉపాసన చేశాడు హిరణ్య గర్భ, ఉపాసన చేస్తే ఏమవుతాడు? ఇంజనీర్ చదివితే ఏమవుతాడండి? ఇంజనీర్ అవుతాడు. డాక్టర్ చదివితే డాక్టర్ అవుతాడు. హిరణ్య గర్భ ఉపాసన చేస్తే హిరణ్య గర్భుడు అవుతాడు, అంతే కదా. అందుకని హిరణ్య గర్భ లోకానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అంతకుముందు ఉన్నటువంటి హిరణ్య గర్భుడు పోస్ట్ అయిపోయిన తర్వాత ఈయన రెడీగా ఉంటాడు, నేను వచ్చాను కొత్త క్యాండిడేట్ని అంటాడు. ఎందుకంటే ఉపాసన చేశాడు కదా హిరణ్య గర్భ ఉపాసన. యథాయథా ఉపాస్తే తథైవ భవతి, ఎలా ఎలా ఉపాసన చేస్తే అలా అలా అవుతారు, అంతే కదా. కనుక ఈ ఉపాసకుడు హిరణ్య గర్భ పదవిని పొందుతాడు, బ్రహ్మలోక ప్రాప్తిని పొంది అక్కడ హిరణ్య గర్భుడిగా కొన్ని యుగాలు ఉండి తర్వాత ఏమవుతాడు? ఆత్మజ్ఞానాన్ని పొంది క్రమముక్తిని పొందుతాడు అని శాస్త్రం చెప్తోంది. దీన్ని శుక్లగతి ద్వారా ప్రయాణం చేస్తాడు ఉపాసకుడైతే. ఉపాసన చేస్తే అండి చెయ్యని వాళ్ళు ఏమవుతారు అది చెప్పండి స్వామిని ముందు అంటారా? మేమందరం ఆ ఉపాసన చేయడం లేదు, మేమందరం ఎక్కడికి పోతామని చెప్పండి అంటే, చెప్పాను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను, ఉపాసన చేయని వాళ్ళు మీరు కాదులేండి, మీరంతా ముముక్షువులు అయి ముక్తి వచ్చేస్తుంది మీకు. మామూలు వాళ్ళు ఉపాసన చేయని వాళ్ళు ఏమవుతారంటే కేవలం కర్మలు చేస్తూ ఉంటారు చూడండి, ఆ పూజలు ఈ పూజలు చేస్తూ వ్రతాలు నోములు ఇవన్నీ చేస్తూ ఉంటారు కేవలంగా. ఉపాసన లేదు, ఏం లేదు, ధ్యానం చేయరు. ఊరికే కొబ్బరికాయలు కొట్టడం, అభిషేకాలు చేయడం, ఆ ఊళ్ళు వెళ్ళడం, ఈ ఊళ్ళు వెళ్ళడం, ఇవన్నీ దేవుడికి చేస్తూనే ఉంటారు, కానీ కేవల కర్మలు సకామంగా చేస్తారు. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి చేస్తుంటారు. వీళ్ళు ఏమవుతుందంటే బాగా పుణ్యం సంపాదించుకొని స్వర్గలోకంలోకి వెళ్ళి కొంచెం రోజులు హాయిగా ఉండి ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ క్రిందికి దిగి వస్తారు, స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ మనుష్యలోకానికి వస్తారు, మనుష్యుడిగా పుడతారు. ఎందుకంటే మంచి కర్మలు చేశారు కదా, పుణ్యకర్మలు చేశారు కాబట్టి మనుష్యలోకానికి వస్తారు. ఏమండి మరి ఆ కర్మలు కూడా చేయని వాడు, దేవుడికి కొబ్బరికాయ కొట్టడు, దేవుడి దగ్గరికే వెళ్ళాడు, పూజలు చేయడు, దేవుడు అంటే నమ్మకమే లేదు, మరి ఆ మనుషులు ఏంటంటే వాడి అధోగతి అన్నారు. అధోగతి అంటే ఏమిటి? బల్లి పిల్లి నల్లి ఇట్లాగా పుడతాడనమాట, పాములో కుక్క నక్క ఇట్లా పుడతాడనమాట. అందుకని ఇప్పుడు మీరు చూసే జీవరాశులు అందరూ ఉన్నారు చూసారా, చెట్టు ఇవన్నీ కూడా పక్షులు క్రిములు కీటకాలు జంతువులు ఇవన్నీ కూడా ఎటువంటి వైదిక కర్మలు చెయ్యకుండా పూజ అనుష్ఠానం లేకుండా వచ్చినటువంటి జీవరాశులు అని చెప్తుంది శాస్త్రం. దాన్ని అధోగతి అన్నారు. చూడండి, వాళ్ళకి వాటికి స్వేచ్ఛ లేదు కదా, మాట లేదు కదా, బుద్ధి అనేది పనిచేయదు కదా, వాటిని ఎంత కేవలంగా చూస్తాం మనం. మనిషి జన్మ ఉత్తమమా, పశువు జన్మ ఉత్తమమా? మనిషి జన్మ ఉత్తమం. క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా అవి జీవులే పాపం, అవి జీవులే, కానీ పాపం అంటారు. పాపకర్మ చేయడం వల్ల, ఏ పుణ్యకర్మలు చేయకపోవడం వల్ల అధోగతి అన్నారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళి వచ్చే వాళ్ళ గతి కృష్ణ గతి అన్నారు. ఉపాసన చేసే వాళ్ళకి శుక్లగతి అన్నారు. చూసారా, మూడు గతులు చెప్పాం, అధోగతి, కృష్ణగతి, శుక్లగతి. శుక్లగతికి వెళితే క్రమముక్తి, అక్కడ మోక్షం వస్తుంది. తర్వాత కృష్ణగతికి వెళితే రంభ ఊర్వశి డ్యాన్సులు కొంచెం రోజులు చూసేసి అమృతం తాగి కాసేపు ఇంద్రుడి దగ్గర హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి వచ్చేస్తాడు క్రిందికి. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాటర్ ప్రాబ్లం, మస్కిటో ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. మళ్ళీ రోడ్డు ప్రాబ్లం, మెయిన్ రెయిన్ ప్రాబ్లం, సైక్లోన్ ప్రాబ్లం, అన్నిటి ప్రాబ్లమ్స్తో ఇక్కడ పుడతాడు. మళ్ళీ కూవం కరయినిలే అంటారు చూడండి, ఇక్కడ అలా పుడతాడు. ఇది కూడా లేకపోతే మనిషి, ఈ మనిషి ఇప్పుడు పుట్టిన మనిషి ఎటువంటి సంస్కారం లేకుండా, దైవ పూజ చింతన లేకుండా ఏనాడు భగవచ్చింతన చేయకపోతే వాడికి నెక్స్ట్ బర్త్ ఏమిటిరా అంటే, అక్కడ ఇక్కడ గిండి పార్క్లో పెడతారు వాడిని. గిండి పార్క్లో తెలుసు కదా, గిండి పార్క్లో ఎవరు ఉంటారు? సింహాలు, పులులు, నక్కలు, తోడేళ్ళు, అలా వాళ్ళందరూ అధోగతి అన్నమాట. కాకపోతే ఇప్పుడు మీరు ఏ గది కావాలి మీకు చెప్పండి. ఏ గతి వద్దనేటువంటి అగతి. ఇంకొకటి ఉందండి, మూడు గతులు లేనటువంటిది. అధోగతి వద్దు, అసలే వద్దు. ఈ కృష్ణగతి కూడా ఎందుకండి, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ ప్రాబ్లమ్స్, అది వద్దు. ఈ శుక్లగతి అంటారా, అది చాలా కష్టం వెళ్ళడం, అది చెప్తున్నారు ఇక్కడ, కష్టం వెళ్ళడం. అందుకని శాస్త్రం చెప్తుంది ఈ గతులన్నీ ఎందుకు నీకు, అసలు గతి లేనటువంటిది జీవన్ముక్తి, ఇక్కడే ఇప్పుడే నీకు జీవన్ముక్తి వచ్చే మార్గం చెప్తాను విను అంటుంది నెక్స్ట్ చాప్టర్లో బ్రహ్మవల్లిలో. ఇక్కడ ఇప్పుడు ఆ శుక్లగతికి వెళ్ళాలంటే ఎంత కష్టమో చూడండి, వినండి. అంతరేణ తాలూకే అన్నారు. అంతరేణ అంటే మనకు అంగిలి ఉంది చూసారా, తాలూకా అంటే ఈ రెండు దవడలకు మధ్య లోపల అంగిలి అంటాం. అంగిలి దగ్గర కొండ నాలుక అని ఉంటుంది. తాలూకా అంటే కొండ నాలుక. కొండ నాలుక మనం చూడలేం, చాలా కష్టం చూడండి, నోరంతా తెలిసినా కనపడదు, చిన్నదిగా ఉంటుంది ఇట్లా. అది ఎలా ఉంటుంది అంటే, స ఏష స్తన ఇవ అవలంబతే, అది మధ్యలో వేళ్లాడుతూ ఉంటుంది స్తనాల వలె. అది ఆవుకి స్తనాలు ఉంటాయి చూసారా, ఆ జంతువులకి స్తనాలు ఎట్లా వేళ్లాడుతుంటాయి చిన్నదిగా, అలా వేళ్లాడుతుంటుంది లోపల ఇక్కడ ఆ తాలూక. అది అంగిరి దగ్గర కొండ నాలుక అంటారండి తెలుగులో, కొండ నాలుక అంటారు. ఉన్న నాలుక కోసం ఏదో మందేస్తే కొండ నాలుక ఊడి, కొండ నాలుక ఏదో మందు వేస్తే ఉండ నాలుక పోయిందంటారు చూసారా. కొండ నాలుక సరిగ్గా లేదని చెప్పి ఏదో మందు వేశాట, వేస్తే ఉండ నాలుక పోయిందిరా అన్నాడు. అట్లాగే ఆ నాలుక కొండ నాలుక ఉంది చూసారా, ఈ నాలుకకి వెనకాల స్టార్టింగ్లో ఉంటుంది అది, ఆ కొండ నాలుక. అది మధ్యలో అలా వేలాడుతూ ఉంటుంది. అవలంబత అంటే వేలాడుతూ ఉంటుంది. అది ఇంద్రయోనిహి, అది భగవన్ మార్గం. బ్రహ్మలోకానికి పోవడానికి, హిరణ్య గర్భలోకం పోవడానికి మార్గం అన్నారు. ఇంద్రయోనిహి అంటే మార్గం. ఎవరికి? హిరణ్య గర్భలోకానికి, బ్రహ్మలోకానికి మార్గం. ఈ మార్గం ఎలా పోతుందట? ఈ యొక్క సుషుమ్న నాడి మన హృదయం నుంచి బయలుదేరి ఆ కొండ నాలుక మధ్యగా పోయి మనం ఇక్కడ పాపట తీస్తాం చూడండి. కేశ అంతే అన్నారు మంత్రంలో చెప్పేది చూడండి. కేశాను వివర్తతే యత్ర అసౌ కేశాంతో వివర్తతే. ఆ కొండ నాలుక దగ్గర నుంచి సుషుమ్న నాడి బయలుదేరి ఎవరికి, ఎవరికండి ఉపాసకుడికి మరణించిన తర్వాత అది బయలుదేరి ఈ సుషుమ్న నాడి ద్వారా కొండనాలికి మధ్యగా బయలుదేరి ఈ యొక్క వెన్నెముకుంది చూసారా లోపల అటు నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది. మనం పాపట ఎక్కడ తీస్తామో ఆ వెంట్రుకలు సరిగ్గా ఆ ఉచ్చి అంటారు తమిళంలో, మనం ఏమంటాం మాడు అంటారు, ఇది మాడు ఇక్కడ అన్నమాట. సరిగ్గా పాపట తీస్తాం చూసారా అక్కడ కేశ అంత అంటే ఆ మొదలు వెంట్రుకల మొదల భాగం ఉంది చూసారా కేశాంతో వివర్తదే. ఆ సూక్ష్మ శరీరం ఆ తలకని అందుకని కొబ్బరికాయ పెట్టి కొడతారు ఇక్కడ వాళ్ళు. అది కనుక పగలకపోతే ఇప్పుడు ఉపాసన చేయలేదు ఏం చేయలేదు, తలకాయ పగల కొడితే పోతుందా అది సూక్ష్మ నాడి ద్వారా. ఇది నమ్మకాలు పెట్టుకొని జనం ఉపాసన చేసిన వాడికి వెళుతుంది కానీ నీ కొబ్బరికాయ పెట్టి పగల కొట్టినంత మాత్రాన పోదండి సూక్ష్మ శరీరం. అది ఉపాసన చేసి దైవభక్తితో నువ్వు ప్రాణాయామం చేసి ప్రాణం అంతా నిగ్రహించి దాన్ని సుషుమ్న నాడి ద్వారా పంపించినప్పుడే ఆ శక్తితో నువ్వు ప్రాణాన్ని బిగించాలి. ప్రాణం పోతున్న సమయంలో ఈ చేయాలి ఉపాసకుడు, ఈ ప్రాణాన్ని ఇటువైపు పంపించాలి. పంపిస్తే అప్పుడు అక్కడ అది పగిలి అటు నుంచి సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళుతుంది. వీడు ఉపాసన చేయలేదు ఏమి చేయకపోతే వీళ్ళు పగల కొడితే అవుతుంది అది. చాలామంది అందుకని ఇక్కడ పట్టుకొని చూస్తారు చచ్చిపోయింది రాదు వీడికి, మెత్తబడిందండి వెళ్ళాడు ఇటు నుంచి అంటాడు. ఏమండి అంత తేలిగ్గా వెళ్ళలేరండి, చాలా కష్టం. ఉపాసకుడు మాత్రమే, ఆ ఉపాసకుడికి కూడా చనిపోయే ముందు అది ఉండాలి, జ్ఞానం ఉండాలి. నేను ఉపాసన చేశాను నా ప్రాణాన్ని ఇలా పంపించాలి అని చెప్పి ప్రాణాన్ని అంతటినీ లాగేసుకొని లోపలికి ఆ ప్రాణం ఒక ద్వారం ద్వారా పంపించగలగాలి. వీడు ముక్కులో ట్యూబ్ పెట్టి అక్కడ ట్యూబ్ ఇక్కడ ట్యూబ్ పెట్టి స్పృహే లేకపోతే వీడెక్కడికి పోతాడు స్వర్గం బ్రహ్మలోకానికి. జీవత్సవం లాగా పడుండి మనిషి చనిపోయే ముందు వాత పిత్త కఫర్ కంఠావ రోధనైహి అన్నాడు. వాతం పిత్తం కఫం ఇవన్నీ కూడా కంఠంలో పడున్నప్పుడు ఆ భగవంతుని స్మరించాలట. ఏ ఉపాసకుడి ఎవరినైతే నువ్వు స్మరించావో ఆ ఉపాసనలో ఆ ప్రాణం పోయేటప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని ఇటు పంపించేటప్పుడు నువ్వు తలుచుకోవాలట. మనం ఎవరిని తలుచుకుంటున్నావు? మా మనవడు వచ్చాడా అంటాడు, మా మనవరాలు వచ్చిందా అంటాడు. మనవడు మనవరాలను తలుచుకుంటున్నావు కానీ ఆ భగవంతుడిని ఎక్కడ తలుచుకుంటున్నావు? ఆ చనిపోయే ముందు ఆయన్ని తలుచుకునేటువంటి జ్ఞాపక శక్తి రావాలి. అన్ని జ్ఞాపక శక్తులు పోతాయి ఆ టైంలో, ఉపాసకుడికి మాత్రమే ఉంటుందండి, అందరికీ ఉండవు. మనం ఇంట్లో వాళ్ళనే గ్రహించలేం, చనిపోయేవాడు ఇంట్లో కుటుంబ సభ్యుడినే గ్రహించలేని వాడు భగవంతుడిని ఏం గుర్తుపెట్టుకుంటాడు? అందుకని చిన్నప్పటి నుంచి దైవభక్తితో ఉంటూ ప్రతిరోజు ఉపాసన చేసి ఆ వాసన ఉండడం వల్ల సూక్ష్మ శరీరం ఆటోమేటిక్గా భగవంతుడిని తలుచుకుంటుంది. అది అందరు తలుచుకోలేరండి. ప్రతిరోజు చేయడం వల్ల అనాయాసంగా అది వచ్చేస్తుంది మనసుకు లోపల. రామ 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 కృష్ణ 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 అని చెప్పి ఉంటుంది కదా మనస్సు, ఇంకా ఏమి రావు గుర్తుకు, అదే వచ్చేస్తుంది మనిషికి. ఇక్కడ లోకల్ పీపుల్కి ఏమొస్తుందండి? ఉపాసన చేసేవాడికి వస్తుంది కానీ ఆర్డినరీ పీపుల్కి ఎట్లా వస్తుంది? మా అబ్బాయి 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 అంటే అబ్బాయి గుర్తుకొస్తాడు, అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి గుర్తుకొస్తుంది. ఆ కథ చెప్పేవాడు గుర్తుందా? ఆ మనిషి చనిపోయేటప్పుడు వీడి చేత దేవుని పేరు చెప్పించాలని ప్రయత్నం చేస్తారు, నారాయణ నారాయణ అని చెప్తాడేవో అట్లన్నా చనిపోయేటప్పుడు అన్నా అన్న. చనిపోయే ముందు నారాయణ చెప్పగలడా? అందుకని వీడికి నోట్లోంచి మాటే రావడం లేదు. అందుకని చెప్పి నారాయణ చెప్పు అంటే అంటున్నాడు, నారాయణ చెప్పవయ్యా అన్నాడు చెప్పడంలే. ఇంకా పోబోతున్నాడు ఏం చేయాలని చెప్పి ఆ కొబ్బరి పీచుని తీసుకొచ్చాడు. నార అంటారు చూసారా, అది తీసుకొచ్చి చూపిస్తే కనీసం నార అని అంటాడేమో, సగం పేరు చెప్పినా కొంచెం సగం దూరం అన్న పోతాడు అంటే ఆ కొబ్బరి పీచు తీసుకొస్తే నార అని చెప్పకుండా ఏమన్నాడు? పీచు అన్నాడు. ఇది వాడి సంస్కారం, పీచు అన్నాడు. పీచు అన్నాడు చచ్చిపోయినాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తలలు పట్టుకొని కూర్చున్నారు, ఓని వీడు కర్మ ఇది కొంచెం నారాయణ చెప్పచ్చు కదా అంటే సంస్కారం అండి. అది సంస్కారం అంటే నారాయణ 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 అని చెప్తూ ఉంటే అదే గుర్తుకొస్తుంది మనస్సుకి. అందుకనే మన వాళ్ళు చెప్తారు ప్రతి క్షణం భగవంతుణ్ణి తలుచుకో, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఆ మరణ సమయంలో భగవంతుని తలుచుకోవడం చాలా కష్టం. మనసంతా భగవంతుడే నిండి ఉంటే మరణ సమయంలో నీకు రావడానికి, ఆ భగవంతుడు జ్ఞాపకం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది అది విషయం ఇక్కడ. సో కేశాంతో వివర్తతే యపోహ్య శీర్ష కపాలే, ఈ శీర్ష కపాలాన్ని, ఈ తల పైనటువంటి భాగాన్ని, ఈ యొక్క కపాలం ఉంది కదా స్కల్ అంటారు పెంకు, ఈ పెంకుని పగలగట్టుకొని ఆ సూక్ష్మ శరీరం ఉన్నత లోకాలకి వెళుతుంది అన్నాడు. అది ఏం ఉపాసన ఇప్పుడు? ఇది హృదయాలంబన పూర్వక హిరణ్య గర్భ ఉపాసన. అలా ఉపాసన చేసిన వ్యక్తి క్రమముక్తి పొందుతాడు, బ్రహ్మలోకానికి వెళతాడు. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.